కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సాంబ సదాశివమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుని పరమ పావనమైన శివమహాపురాణ ఆధారంగా మనం శివధర్మముల్ని చెప్పుకుంటూ వస్తున్నాం. జీవితం శివధర్మమయం కావాలి. మనం చేసే ప్రతి చేష్ట కూడా, శరీర వృత్తులు మనోవృత్తులు కూడా ఎలా శివమయం కావాలని శివకర్మల్ని విశేషంగా చెప్తూ, లోకంలో దరిద్రులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, వారు ఉభయులు కూడా ఎలా శివధర్మాలు చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికులు మహర్షులకి. సూత పౌరాణికి జ్ఞానం ఇచ్చింది వ్యాసులు వారు, వ్యాసులు వారికి సనత్కుమారుడు అందించాడు, సనత్కుమారుడికి నందికేశ్వరుడు అనుగ్రహించాడు, నందికేశ్వరుడు సాక్షాత్ శివుడే ఉపదేశించిన ధర్మములివి. దరిద్రస్తపసాదేవాన్ యజేదాఢ్యో ధనీనహి పునశ్చైవం విధం ధర్మం కురితే శ్రద్ధయా సహ. ధనం లేనివాడు తపస్సును చేయమన్నాడు. ఇది దరిద్రం ఉంటే నేను ఎలాగే ఉంటే తపస్సు చేయడమే శరణ్యం. తపస్సు అంటే శరీరాన్ని దివ్యమైన సాధనల ద్వారా తపింపజేయడమే తపస్సు. తపింపజేయడం ఉపవాసాది నియమాలు కావచ్చు, జపతపాలు కావచ్చు, దానికేం పెట్టుబడి అక్కర్లేదు కదండి. జపం చేయడానికి, భగవంతుడిని ధ్యానించడానికి ఎంత డబ్బు ఖర్చు చేయాలి? కనుక ఆ జపాలు వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి దరిద్రుడైనవాడు. ధనమున్నవాడు ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి. ఎలాగంటే శ్రద్ధయా సహా, శ్రద్ధగా ధనాన్ని ఖర్చు చేయాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములందు విశ్వాసం. ఇది శాస్త్రం చెప్పింది గనక ఇది నేను సద్వినియోగం చేస్తున్నాను అని ధనాన్ని చేయాలి. శ్రద్ధయా దేయం భియా దేయం హ్రియా దేయం అని ఉపనిషత్తు మనకు ఘోషించి చెప్తోంది. ఆ చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. దానితో అతడు ఆ విత్తంతో చేయవలసింది ఛాయాం జలాశయం బ్రహ్మ ప్రతిష్టాం ధర్మ సంచయం. ఎన్నో శివప్రీతికరంగా చేయొచ్చు సత్కార్యాలు చాలా. ఏది చేసినా శివప్రీతిగా చేసినప్పుడు శివధర్మం అవుతున్నది. ఉదాహరణకి మానవులకు నీడనిచ్చే చెట్లు నాటడం కూడా ధనవంతుడు చేయదగ్గ పని. ఈ చెట్లు నాటడం శివప్రీతికి చేసినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే చిత్తశుద్ధికి హేతు అవుతుంది. ఆ చిత్తశుద్ధి శివజ్ఞానం పొందడానికి హేతు అవుతుంది. అందు శివజ్ఞానం కావాల్సిన వాడు ఈ విధమైన శివధర్మాలు ఆచరిస్తూ ఉండాలి. రెండవది జలాశయం, పది మందికి పనికొచ్చేటువంటి నీటిని ఏర్పాటు చేయట, అది బావులు కావచ్చు తటాకాలు కావచ్చు, జలాశయాన్ని ఏర్పాటు చేయట. అలాగే బ్రహ్మ ప్రతిష్ట అన్నాడు. బ్రహ్మ ప్రతిష్ట అనే మాటకి విద్యని ఇచ్చే ఒక చోటుని ఏర్పాటు చేయడం అని, అంటే విద్యాలయ స్థాపన. విద్యాలయం అంటే ఏ విద్య? అందుకే బ్రహ్మ ప్రతిష్ట అనే మాట వేశాడు. బ్రహ్మం అంటే వేదం, వేదాన్ని ప్రతిష్ఠించే ఏర్పాట్లు చేయాలి. అంటే వేద పాఠశాల లేదా వేదం చదువుకున్న వాడిని పోషించడం. ఇది చేయడం వల్ల ఏమిటి? వేద ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకు ఇది కూడా తన యొక్క ధనంతో చేయవలసిన సత్కార్యములు ఇవి. అందుకు భగవంతుడు ధనం ఇచ్చాడు అంటే సత్కార్యం చేయడానికి అవకాశం ఇచ్చాడు అని అర్థంట. ఆ తర్వాత నిన్న మనం చెప్పుకున్నవి పూజా విధానాలు, రకరకాల పూజలు. ఈ పూజల్లో వివిధ ఉపచారాలు ఇవన్నీ చెప్తున్నారు. ఆ శివధర్మాల్లో ప్రధానంగా ముఖ్యంగా పూజల్లో మనం చేసే ఉపచారాలు చాలా ఉన్నాయి. అందులో సగానికి సగం ఫలానా అర్థం అక్షతాన్ని సమర్పయామే అంతే కదండి. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. ఇవి ఆఖరికి భగవంతుడు నీకు ఫలార్థం అక్షతాన్ని సమర్పయాన్ని అక్షతనిస్తే ఒప్పుకో, అప్పుడు మాత్రం ఏమడిగేమో ఫలం ఇచ్చేయాలి. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నానంటే నిజమే, అన్ని ఉపచారాలు మనం నిత్యం చేయలేం. ఉదాహరణకి గజానారోహయామి అశ్వానారోహయామి అన్నప్పుడు రోజుకు ఏనుగుని గుర్రాన్ని తెచ్చి ఇంటి దగ్గర పెట్టలేము, వాటిని రోజు మేపడం కూడా కష్టం. అలాంటప్పుడు అక్షతాన్ని సమర్పయామే సులభం, బాధేం లేదు, తప్పేం లేదు. కానీ ప్రధానంగా ఆరు ఉపచారాలు మాత్రం ఇలాంటి అక్షతాన్ని సమర్పయాము లేకుండా చేయాలిట. అవి చెప్తున్నాడు. అభిషేకం, గంధము, నైవేద్యము, ధూపము, దీపము, తాంబూలము. ఇవి తప్పకుండా క్రియారూపంగా అందించాలి, అక్కడ స్పష్టంగా చూపించాలి ద్రవ్య రూపంగా. ఏది చేయడం వల్ల ఏదొస్తుందో చెప్తున్నాడు. అభిషేకాత్ ఆత్మశుద్ధి, అభిషేకం చేయడం వల్ల ఆత్మశుద్ధి ఏర్పడుతుందట. మనస్సుద్ధికి అభిషేకం చేయాలి. కనుక మనస్సు శుద్ధి అయితేనే తప్ప శాంతి లేదు, జ్ఞానం కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, మనస్సు శుద్ధత లేకపోవడం వల్లే అన్ని రకాల వేదనలు మనం అనుభవిస్తున్నాం. మనశ్శాంతికి శివ జ్ఞానానికి కూడా ముందు కాలం శుద్ధి. అందుకే అభిషేకం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పబడుతున్నది. అభిషేకాత్ ఆత్మశుద్ధి, గంధాత్ పుణ్యం అవాప్యతే. గంధ సమర్పణం వల్ల జరుగుతున్నది ఏంటంటే పుణ్యము. పుణ్యము అంటే పవిత్ర కర్మ. దేనివల్ల మనం పవిత్రమవుతామో దానికి పుణ్యం అని పేరు. కానీ గంధ సమర్పణ వల్ల ఏర్పడుతున్నది పవిత్రత ఏర్పడుతుంది. అలాగే పవిత్ర కర్మలు చేయడానికి శక్తి, బుద్ధి, అవకాశం అన్ని ఏర్పడతాయి. అందుకు పుణ్యం అనేది గంధం వల్ల ఏర్పడుతున్నది. ఇక నైవేద్యం వల్ల ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్, భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల లభించేవి రెండు, ఆయుష్ తృప్తి. ఎందుకంటే వ్యక్తికి ముందుకు కావలసింది సరైన ఆయువు, ఆయువు ఉండాలి, అదేవిధంగా తృప్తి ఉండాలి. కొందరికి ఎంతున్నా అది ఉండదు, తృప్తి లేనప్పుడు ఉందే వాడు ఏది సాధించలేడండి. మనం అనుకుంటాం లోకంలో ఫలానది ఉంటే నేను తృప్తిగా ఉంటానండి అని, అది ఉన్నవాడు తృప్తిగా ఉన్నాడు అనేది అడగండి. కనుక తృప్తి అనేటువంటిది ద్రవ్యముల మీద ఆధారపడలేదు, అదొక భావన. అది పూర్వజన్మ పుణ్య విశేషం చేత భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది తృప్తి అనేది. కనుక తృప్తి ఒక దేవత, దీన్నే తుష్టి దేవత అని అంటారు. ఈ తుష్టి దేవత ప్రసాదం కావాలి అంటే ముందు భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తినడం చేతనైతే ఆ గుణం వస్తుందట. కనుక శరీరానికి ఆయువు, మనస్సుకు తృప్తి, ఈ రెండూ కూడా నైవేద్య ప్రదానం వల్ల వస్తున్నాయి. ధూపాద్ అర్థం అవాప్యతే, ధూప సమర్పణ వల్ల వచ్చేది సంపాద సంపాదన, అంటే ధనం అనేది వస్తున్నది ధూప సమర్పణ వల్ల. దీపాత్ జ్ఞానమవాప్నోతి, దీపం వల్ల వచ్చేది జ్ఞానము. ఇది చాలా ముఖ్యమైనది కదా, అందుకే దీపం చాలా ప్రధానంగా మన వాళ్ళు చెప్పారు. పైగా త్రాహిమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతి నమోస్తుతే అంటాం. దీపం జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, మరొక విశేషం కూడా ఉన్నది, దుర్గతులు చెందకుండా చేస్తుంది అది. ఎందుకంటే పాపలోకములన్నీ అంధకార బంధురాలట, పుణ్యలోకాలన్నీ జ్యోతిర్మయాలట. అందుకే వాడిని దేవలోకములు అన్నారు. దేవ అంటే ప్రకాశ స్వరూపం అని అర్థం. దివ్వనే ధాతువు నుంచి దేవ అనే శబ్దం వచ్చింది. కనుక దేవలోకాలు అంటే భోగ ప్రధానమైన లోకములన్నీ, పుణ్యలోకాలన్నీ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి, పాపలోకాలు అంధకార బంధురంగా ఉంటాయి. అందుకే దీపదానం ప్రకాశ స్వరూపం. గనక భగవంతుడికి నువ్వు వేదిచ్చినా అది దివ్యమై మళ్లీ నీకు తిరిగి వస్తుంది. అందుకు పరమాత్మను ఉద్దేశించగానే దీపాన్ని పెట్టినట్లయితే వాడికి ఎప్పుడు కూడా నరకాది బాధలు ఉండవు అది చెప్తున్నారు. క్రమంగా వాడికి అది జ్ఞానానికి హేతుంది. ఎందుకంటే జ్ఞానాన్ని మనం కాంతితో చెప్పడం శాస్త్రంలో ఉన్న విషయమే. తమసోమా జ్యోతిర్గమయ అన్నప్పుడు కాంతికి లక్షణంగా జ్ఞానాన్ని, జ్ఞానానికి ఉపమానంగా కాంతిని మనం చెప్తాం. అందుకు భగవంతుడికి దీపదానం వల్ల వచ్చేది జ్ఞానము, ఆ జ్ఞానమే కదా కావలసినది. తర్వాత తాంబూలాత్ భోగమాప్నుయాత్, శాస్త్రసిద్ధమైనటువంటి తాంబూలం. తాంబూలానికి కూడా శాస్త్రం ఉంది కదా, కనుక తాంబూలం అనగానే మనం వేసుకున్న గుట్కాలన్నీ పెట్టమని కాదు అక్కడ అర్థం. తాంబూలానికి నియమం ఉంది, కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర. కర్పూర వీటికి ఎలా తయారు చేయాలి కూడా శాస్త్రం చెప్పారు. కనుక తాంబూలాత్ భోగమాప్నుయాత్, కనుకనే స్నానాది షట్కం ప్రయత్నేన ప్రసాదయేత్ అన్నారు. ఇక్కడ ఈ స్నానం వదులుకంటే అభిషేకం నుంచి తాంబూలం వరకు చెప్పిన ఆరు కూడా తప్పకుండా చేసి తీరాలి అని ప్రయత్నేన, ఇవి మాత్రం ఎలాగోలా ప్రయత్నించి ఏర్పాటు చేయాలి. ఇవి ప్రధానమైన ఉపచారములు చెప్పి దాని తర్వాత మరికొన్ని ఉపచారములు విశేషములు వస్తాయి, వాటిలోకి మనం వెళుతూ నిన్న మనం చెప్పుకున్న భర్గతత్వాన్ని కూడా స్మరించి ప్రధానంగా ఆరు లింగముల గురించి కూడా చెప్పుకున్నాం. ఈ భర్గ అన్నప్పుడు భగము కలవాడు భర్గం, భర్గుడు, భగము అంటే ప్రకృతి అని, వృద్ధి చెందేటువంటి ఐశ్వర్యమే భగమని చెప్పబడుతుంది. భగమనగా ఐశ్వర్యం, ఐశ్వర్యమనగా ఈ ప్రకృతి యందు విస్తరించిన ఈశ్వర శక్తి విశేషం, దానితో కూడినవాడు పరమాత్మ. కనుక ప్రకృతి చైతన్యవంతమవుతుంది పరమాత్మ వల్లనే. ఈ కారణంగా ప్రకృతి ఫలవంతమై ఈ సృష్టి అంతటికి సమర్థవంతంగా నిర్వహిస్తున్నది అంటే ఈశ్వర శక్తి యొక్క యోజన చేతనే. అందుకు భర్గుని వల్లనే ఈ విశ్వమంతా నిలిచి ఉన్నది అని చెప్తూ ఈ భర్గుడి ప్రథమ రూపమేది, భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజేత్. ఆ భగవంతుడు ఆయన భర్గుడికి సంకేతమే శివలింగం. అయితే మీరు ప్రతిష్ఠ చేసే శివలింగం, పూజించే శివలింగాలు చూస్తూ ఉన్నారు, కానీ మనం ప్రతిష్ఠ చేయని అవసరం లేకుండా ఒక శివలింగం ఉందిట, మొట్టమొదటి శివలింగం. అదేమిటంటే లోక ప్రసవిత సూర్య తచ్చిన్నం ప్రసవాద్ భవేత్. భర్గుడు అన్నప్పుడు భగము ద్వారా సర్వసృష్టిని చెయ్యువాడు కదా, కనుక సృష్టికర్త. సృష్టికర్తల్లో ప్రథమంగా మనకు గోచరించేది లోక ప్రసవిత సూర్య. సూర్యుడు అంటే సవిత అని ఆయనకు పేరు. సవిత అంటే ప్రసవిత, సృష్టికర్త అయినటువంటి వాడు సూర్యుడు. అందుకు సూర్య శబ్దానికి ప్రేరకుడు, సృష్టికర్త రెండు అర్థములు ఉన్నాయి. కనుక సూర్య రూపంతో భర్గుడు కనిపిస్తున్నాడు. అందుకే సూర్యమండలాంతర్వర్తి అనేటువంటి పరంజ్యోతిని భర్గోదేవస్య అని మనం చెప్పడానికి కూడా ఇది కారణం. కనుక గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైనటువంటి భర్గ తేజస్సు పరమేశ్వరుడు అని చెప్తూ ఈ భర్గుని తెలియజేసేది ప్రణవం. సాధనలు ఎలా క్రమంగా తీసుకొస్తున్నాడో చూడండి, శివధర్మ బోధన ఎంత చక్కగా చేస్తున్నాడో వ్యాసదేవుడు మన కోసం. ప్రణవం ద్విధం ప్రోక్తం, ప్రణవం రెండు విధాలు, స్థూలము సూక్ష్మమని. సూక్ష్మ ప్రణవం అనగా ఓంకారము, స్థూల ప్రణవం అనగా పంచాక్షరి, అది మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ సూక్ష్మ ప్రణవం రెండు రకాలుగా ఉంటుంది, హ్రస్వము దీర్ఘము అని రెండు విధములుగా ఉంటుంది. ఓంకారం, ఓంకార సాధన చాలా విశేషమని ఆధ్యాత్మిక సంస్కృతిలో చెప్పబడుతున్నది. కనుక దీర్ఘ ప్రణవం యోగులు మాత్రమే చేయాలన్నాడు. దీర్ఘ ప్రణవము యోగులకు మాత్రమే. దీర్ఘ ప్రణవంలో మొత్తం ఉన్నటువంటి భాగములన్నీ అంటే అకార ఉకార మకార బిందు నాదములు ఈ ఐదే కాక శబ్దము కాలము కళ అని మరో మూడు కలుస్తాయట దీర్ఘ ప్రణవంలో. ఆ దీర్ఘ ప్రణవం యోగులు మాత్రమే ఒక క్రమ పద్ధతిలో అభ్యసించి చేస్తారు. ఇది నివృత్తి మార్గంలో ఉన్న యోగులకే తప్ప ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి కూడదు. ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి హ్రస్వ ప్రణవమే, అది సాధారణంగా అకార ఉకార మకారాత్మకమైనటువంటి ప్రణవమే ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు చేయవలసినది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి, ప్రవృత్తులు అంటే భూమి వాయువు అగ్ని జలము ఆకాశం అనే పంచభూతాలు, అదేవిధంగా శబ్దస్పర్శ రూపరసగంధములనేటువంటి విషయములు, ఈ పదింటితో అనుబంధం కలవాళ్లే ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు అన్నారు. ఇది ఒక్కటి చాలు తెలుసుకుంటే కనుక మనందరం ఎవరమో తెలిసిపోయింది. ప్రవర్తించే వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు, ఇంద్రియాలతోని ఇంద్రియార్థములైనటువంటి శబ్దస్పర్శ రూపసగంధాలతోని తాదాత్మ్యం చెందుతూ జీవించే వాళ్ళందరూ ప్రవృత్తులే. ఈ ప్రవృత్తులు హ్రస్వ ప్రణవాన్ని సాధన చేయాలి అనే విషయాన్ని తెలియజేసి యోగులు మూడు రకాలుగా ఉంటారు అని చెప్తున్నాడు. క్రియాయోగి, జపయోగి, తపోయోగి, మూడు రకాల యోగులు. క్రియా తపో జపయుక్తా త్రివిధా శివయోగిన. ఈ మూడింట్లో ఏదో ఒక యోగాన్ని అవలంబించాలి, లేదా మూడు యోగములు చేయగలగాలి. ఒకదానికంటే ఒకటి శ్రేష్టం. క్రియాయోగ, తపోయోగ, జపయోగములు. క్రియాయోగం అంటే ఏమిటి? క్రియాయోగం అంటే తన దగ్గరున్నటువంటి బాహ్యమైన సంపదల్ని వినియోగించి నమస్కారము, అర్చన ఇత్యాదులు బాహ్యమైనటువంటి శరీరాదులతో చేయడాన్ని క్రియాయోగం అంటారు. మనం చేసే నమస్కారాలు, అలాగే ధనాదుల్ని వినియోగించి చేసేటువంటి పూజలు, దానాదులు, ఇవన్నీ కూడా క్రియాయోగం కిందకు వస్తాయి. ఇలాంటి క్రియాతత్పరుడు, ఇవి చేసేవాడు క్రియాయోగం అనబడతాడు. పూజలు చేస్తూ మితభోజనం కలిగి ఇంద్రియాలని జయించి ఇతరులపై ద్రోహ చింతన కూడా లేకుండా ఉంటూ, ద్రోహం చేయడమే కాదు, చేయకపోకుండా ఉండడమే కాదు, ద్రోహ చింతన కూడా చేయకూడదు, అలా ఉండేటువంటి వాడెవడో వాడు తపోయోగి అనిపించుకుంటాడు. ఈ గుణాలు కలిసి ఉండి, అంటే మొదటిదానికి కలిసి రెండో వాడు కొన్ని గుణాలు తెచ్చుకున్నాడు, ఈ రెండు గుణాలతో పాటు మరికొన్ని కలిస్తే వాడు తర్వాత యోగి, జపోయోగి అవుతాడు, జపయోగి అవుతాడు. వాడు ఎలా ఉండాలంటే జపం చేసేవాడు ఉండవలసిన విధానం ఇది. అంటే జపమార్గం ఎంచుకునే వాళ్ళు, తపోమార్గం ఎంచుకునే వాళ్ళు ఈ విధానాలతో ఉండాలి, లేకపోతే ఆ జపం గాని తపస్సు గాని సంపూర్ణ ఫలాన్ని ఇవ్వవు. ఇప్పుడు మనం తపోయోగం చెప్పుకున్నాం, జపయోగి ఎలా ఉండాలో చెప్తున్నాడు. జపయోగి సదా అక్రుద్ధ, క్రోధమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. జపయోగి అయిన వాడికి క్రోధం జపాన్ని మొత్తాన్ని భస్మం చేయగలుగుతాడు. అందుకు ఎప్పుడు అక్రుద్ధ సర్వ కామాదివర్జిత, కామనల్ని విడిచిపెట్టి ఉండాలి, ఎల్లవేళలా జపపరుడై ఉండాలి, శాంత మనస్కుడై ఉండాలి. ఇలా జపం చేసేవాణ్ణి జపయోగి అని అంటారు సుమ. ఈ మూడు రకాల యోగులు కూడా మనకు పూజ్యులే అన్నారు. ఈ మూడు రకాల యోగులు సాధకులకు పూజ్యులు, వాళ్ళు కనబడితే చాలు వాళ్ళని పూజించాలి అనే విషయాన్ని చెప్పి ఆ తర్వాత అంశముల్లో దివ్యమైనటువంటి శివయోగాన్ని విస్తారంగా చెప్పబోతూ ఉండగా సౌనకాది మహాములు అడుగుతున్నారు ఇక్కడ, మహానుభావ చాలా బాగున్నాయి గాని అసలు మోక్షం అనే మాటకి బంధం అనే మాటకి అర్థం ఏంటని అడుగుతున్నాడండి. అదొకటి తెలియాలి కదండి, ఇంతవరకు మోక్షం వస్తుంది మోక్షం వస్తుందంటే చాలా బాగుంది వినడానికి. మోక్షం అంటే ఏంటి అసలు? మోక్షం అంటే విడుదల. విడుదల అంటే అర్థం ఏంటి? కట్టబడిన దారి నుంచి కదా విడుదల. ముందు కట్టంటే ఏంటో తెలిస్తే విడుదల అంటే ఏంటో తర్వాత. అసలు కట్టబడ్డామనే స్పృహ లేని వాడికి విడుదల గురించి చెప్తే ఏమొస్తుందండి అర్థం? అందుకే రెండు చాలా ముఖ్యం అన్నాడు, బంధము మోక్షం. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది? ఇంతవరకు మీరు పరిశీలించినట్లయితే పూజలు పునస్కారాలు జపాలు తపాలు ఏ తిథుల నాడు ఏం చేయాలి ఏ రోజుల నాడు ఏం చేయాలి ఇవే చెప్తున్నాడు నిజంగా చూస్తూ ఉంటే. అంతేగాని అచ్చమైన ఆత్మతత్వం గురించి ఇంతవరకు ఏం చెప్పలేదు ఈయన. అవి చెప్తే అసలు మనం వినేవాళ్ళని కాం. ఇవే బాగున్నాయి. ఏవి? ఏ వారం ఏం చేసుకుంటూ బాగుంటుంది, ఏ తిథి నాడు ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ అచ్చమైన యోగం గురించి అచ్చమైన వాడి గురించి చెప్తే అంతర్ముఖీనమైన విషయములు బహిర్ముఖ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి అంత తొందరగా ఆకర్షించవు. అంతే, బహిర్ముఖ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి ఆకర్షించేవి ఏంటంటే లింగాన్ని శుభ్రంగా కడిగి భస్మం పెట్టవు చెయ్యంటే ఆసక్తిగా ఉంటాయి. ఎందుకంటే బహిర్ముఖత్వంలో ఉన్న వాళ్ళకి బహిస్సాధనలే చాలా అవసరం. కనుక ముందు బహిస్సాధనలు చెప్పి క్రమంగా చిత్తశుద్ధిని ఏర్పరిచి ఆ తర్వాత అంతర్ముఖీనమైన జ్ఞానాన్ని ఇవ్వాలనేది వ్యాసుడు హృదయం. అందుకు ఏంటంటే ముందు బంధమోక్షముల గురించి అర్థమైన అర్థమకపోయిన ఒక విషయం మాత్రం చెప్తున్నాడండి. అంటే చెప్తున్న సూతుల వారికి అర్థమవుతోంది, వింటున్నటువంటి ప్రయాగలో ఉన్న మహర్షులకు అర్థమవుతోంది, మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బంధం అంటే ఏమిటి? బంధం మోక్షం తథోపాయం వక్షేహం శృణు శృణుత ఆధారాత్. నేను మూడు చెప్తున్నాను వినండి అన్నాడు సూతులు. మూడేట ఎంత బాగున్నాయి చూడండి, బంధము మోక్షము దాని ఉపాయము. చాలు కదండి, దేని ఉపాయం? బంధానికి ఉపాయం కాదు, మోక్షానికి ఉపాయం. బంధానికి ఉపాయం ఒక్కరిలో ఉన్నదే అది. మోక్షానికి ఉపాయం ఏమిటి? ఆ ఉపాయం మూడు చెప్తున్నాను వినండి. ప్రకృత్యా జష్ట బంధేన బద్ధో జీవస్య ఉచ్యతే. జీవుడు అంటే బంధింపబడినవాడు అంతే. జీవుడు అంటే మరేమిటో కదా అర్థం, బంధింపబడినవాడు జీవుడు. బంధనం విడిచిన వాడిని మరి జీవుడు అనరండి, ముక్తుడు అని అంటారు వాడిని. కనుక బంధముక్తుడిని ఏమంటున్నారు? ముక్తుడని చెప్తున్నాం. బంధముక్తుడైన వాడు శివయేవా, వాడు శివుడే, వాడు శివోహం. వాడు బంధముల నుంచి ముక్తుడైన వాడు శివుడే, బంధితుడైన వాడు జీవుడు అవుతున్నాడు. కనుక జీవుడు శివుడు ఎలా అవుతాడు అంటే ముక్తుడు ఎలా అవుతాడు, అది ఉపాయం కావాలి. బంధం అంటే ప్రకృత్యా జష్ట బంధేనా, బంధం అంటే ప్రకృత్యాది అష్టకము చేత బంధింపబడడాన్ని బంధనం అంటారు. ప్రకృతి మొదలైన అష్టకము అన్నారు. అంటే ఏమిటో చూడండి, ప్రకృతి మహత్తు అహంకారము పంచతన్మాత్రములు ఎన్నయ్యాయి ఇప్పటికీ? ఎనిమిది. ఈ ఎనిమిది చేత బంధింపబడిన వాడు జీవుడు. ఇది ఒక్కటి తెలిస్తే చాలు. ప్రకృతి అంటే అసలు సృష్టికి మూలమైన ఒక ప్రకృతి. తర్వాత సమిష్టి బుద్ధిని మహత్ అని చెప్తున్నారు. త్రిగుణాత్మకమైన అహంకారం, అహంకారం అని అన్నాం కానీ అహంకారంలో మూడు లక్షణాలు ఉంటాయి, సత్వరజస్తమో గుణాత్మకమైన అహంకారం, ఈ మూడు అయ్యాయి కదా. దీన్నే ప్రకృతిని ఇక్కడ అవ్యక్తమని కూడా చెప్పడం జరిగింది. అవ్యక్త మహత్తు అహంకారం. దాని తర్వాత పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు. అంతే కదండి, చాలా సులభమేది. శబ్ద స్పర్శ రూప రసగంధ, మనిషికి అటాచ్మెంట్ వీటితోనే ఉంటుంది. ఇది లేని వస్తువుతో అటాచ్మెంట్ లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధములతో లేని వస్తువుతో అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఏది ఏర్పాటు చేసుకుంటుంది? అహం అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఈ అహానికి అనుబంధంగా ఉన్నటువంటిది సమిష్ట్యాత్మకమైన బుద్ధి, దానికి మూలంగా ఉన్నది అవ్యక్తమైన ప్రకృతి. మొత్తం ఎనిమిది అయ్యే. ఇక పంచభూతాలన్నీ దీని యొక్క ఎక్స్టెన్షనే. మరి దాని అంతటిని కలుపుకోవద్దు. ఎక్కువ లిస్టు చెప్తే ఇన్నిటి చేత బంధింపబడ్డామని భయం కూడా వేస్తుంది మనకి. కనుక పంచతన్మాత్రలను చెప్పుకుంటే చాలు. పంచతన్మాత్రల తర్వాత పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఓహో చాలా గొడవ. మొత్తానికి పంచతన్మాత్రల వరకు వచ్చాం మనం. ఈ ఎనిమిది చేత ఎవడు బంధింపబడ్డాడో వాణ్ణి జీవుడు అని అంటారు. ఈ బంధనము లేనివాడెవడు? శివుడు. శివుడికి స్వతసిద్ధంగా బంధనం లేదు ఆయనకి. ఆయనకి ఎప్పుడు బంధనం లేదు. నిత్యముక్త సదాశివ, ఆయన నిత్యముక్తుడు. ఆయన వీటిని తన అధీనంలో పెట్టుకుంటాడు. వీటికి అధీనంలో తానుండడు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఎనిమిదింటికే అధీనంలో ఉన్నవాడు జీవుడు, ఎనిమిదింటిని తన అధీనంలో పెట్టుకున్నవాడు శివుడు అంతే. కనుక విశ్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఎనిమిదింటితో నడుపుతున్నట్ట. ఎనిమిదింటితో నడపబడుతున్న విశ్వంకి నిరంతరం జరుగుతుంది కనుక దీనికి చక్రము అని పేరు. చక్రం అంటే నిరంతరాయంగా సాగేదానికి చక్రం అని పేరు. కనుక ఈ ప్రకృత్యాధ్యష్ట బంధముతో కూడిన దాన్ని చక్రము అని అంటారు సుమా. అయితే ఈ ప్రకృత్యాధ్యష్టకంతో మానవుడికి బంధం ఎలా ఏర్పడుతుంది అది కూడా చెప్తున్నాడు. ఎందుకు ఏర్పడుతుందంటే కర్మ చేత ఏర్పడుతున్నది అన్నాడు ఇక్కడ. ఒక కర్మ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ కర్మ వల్ల దేహం, దేహం వల్ల కర్మ, మళ్లీ కర్మ వల్ల దేహం, దేహం వల్ల కర్మ. కర్మకి ఆచరణకి ప్రేరణ ఏమిటంటే వీడితో బంధింపబడ్డం చేత వీడు కర్మపైపు ప్రేరేపించబడుతున్నాడు. ఆ కర్మను చేయడం వల్ల తిరిగి దీని మీద బంధింపబడుతున్నాడు. కనుక దేహం ఎలా ఏర్పడుతుందంటే కర్మ నుండి దేహము, దేహము నుండి కర్మ, ఇలా క్రమక్రమంగా ఈ బంధాల్లో వెళుతున్నాడు. మరి కనుక దీని నుంచి బయటపడాలంటే ఏంటి మనకు ఉపాయం కనిపిస్తోంది? ఎనిమిది నుంచి బయటపడిపోవాలి. అంత తేలిక అండి? ఎనిమిదితో బంధింపబడ్డం మనకు ఎప్పటి నుంచి అలవాటైంది అది కూడా పెద్ద ప్రశ్న. ఎప్పటి నుంచి అలవాటైపోయింది? ఈ జన్మతో మనకు అది వచ్చిన అలవాటు కాదు, అది అనేక జన్మల నుంచి మనకి అనాదిగా బంధింపబడి ఉన్నాం. గనక దీని నుంచి హఠాత్తుగా బయటపడడం చాలా కష్టం అన్నాడు. కనుక ఇప్పుడు ఎనిమిదింటితో అటాచ్మెంట్ అనేది దేనివల్ల ఏర్పడుతుంది అనేది ఒక కీలకం పట్టాం మనం. ఏమిటండి అది? కర్మ పట్టాం కదా, ఆ పాయింట్ అని పట్టుకోండి ఇప్పుడు. కనుక కర్మ వల్ల వీటితో బంధింపబడుతుంది. అందుకే కర్మబంధములు తెంచుకుంట, కర్మబంధములు తెంచుకుంట అని మన శాస్త్రంలో తెగ ఘోషిస్తూ ఉంటారు. కనుక అక్కడ పట్టేసాం ఎలిమెంట్, కర్మతో వీటితో అటాచ్మెంట్ ఏర్పడింది కనుక, కర్మ వల్ల వీటితో అటాచ్మెంట్ ఏర్పడింది కనుక దాని ద్వారా మనం ఎలాగా దాన్ని ఎలాగ సవరించుకోవాలి అది ఇక్కడ చెప్పబోతున్న అంశం. కనుక చక్రభ్రమ నివృత్యర్థం చక్రకర్తారమీడయేత్. ఇది ఒక చక్రభ్రమణం. ఈ చక్రభ్రమణం నుంచి బయటపడాలంటే చక్రకర్తారం ఈడయేత్, చక్రకర్తని ఆశ్రయించు అన్నాడు. చక్రకర్త ఎవడు? పరమేశ్వరుడు. ఇప్పుడు వచ్చింది కదా మనకి చక్కగా ఒకడు దొరికాడు దిక్కు. నువ్వే తెంచుకోండి బాధ, తెంపేవాడు ఒకడు ఉన్నాడు ఆయన పట్టుకో అంటే కొంచెం ధైర్యం మనకి. కనుక చక్రకర్తారమీడయేత్, చక్రకర్తని ఆశ్రయించు. ఇది పరమేశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు ఆయన చక్రకర్త. అందుకే నమస్సమస్త సంసార చక్ర భ్రమణ హేతవే గౌరీ కుచతడ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసే అని శివపురాణంలో మరొకతోడు చక్కటి శ్లోకం ఉందండి. సమస్త సంసార చక్ర భ్రమణ హేతవే. చక్రం తిరుగుతోంది, మనం తిప్పబడుతూ ఉన్నాం. కాని ఎవడు తిప్పుతున్నాడు వాడిని తెలుసుకుంటే వాణ్ణి బతిమాలుగురు కొంచెం ఆపవయ్యా అని అడగచ్చు కదా. అందుకు చక్కటి మాట ఇది. చక్రకర్తో మహేశోహి ప్రకృతే పరతో యత. ఆయన తిప్పబడుతున్న చక్రంలో లేడు, ఆయన దీనికి అతీతంగా ఉన్నాడు. కనుక ప్రకృతే పరహ, ప్రకృతికి పరంగా ఉన్నాడు కనుక పరాత్పరుడు అని కూడా ఆయనకు పేరు అని అంటున్నాం. పరాత్పరుడు, పరమాత్మ అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రకృతికి పరుడు ఆయన. పరుడంటే అతీతమై ఉన్నవాడు. శివస్తథా ప్రకృత్యాది వశీకృత్యాది తిష్టతి. మొత్తానికి ప్రకృతికి అతీతమై ఉన్నాడంటే ప్రకృతి మానాన ప్రకృతి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోలేదు ఆయన, ఈ ప్రకృతిని శాసిస్తున్నాడు ఆయన. అదొకటి. ప్రకృతి ఆయన యొక్క వశములో ఉన్నది. ఇక్కడ ఒక మాట చెప్పాం, ఏమున్నది? వశములో ఉన్నది అన్నాం. కనుక ప్రకృతి వశీకృత్య అధితిష్టతి, ప్రకృతిని వశీకృతము చేసుకుని అధిష్ఠించి ఉన్నట్ట ఆయన. లేకపోతే ప్రకృతికి కూడా యాక్టివేట్ అవదండి. ప్రకృతి ప్రకృతి యాక్టివ్ గా ఉన్నది అంటే ఈయన అధిష్ఠించడం వల్లే ప్రకృతి చైతన్యవంతమైంది. లేకపోతే ప్రకృతి జడమే, జడమైన ప్రకృతి ఈశ్వరుని యొక్క అధిష్టానం చేతనే చైతన్యవంతం అవుతుంది. కనుక ప్రకృతిని వశీకృతము చేసుకుని అధిష్ఠించి ఉన్నాడు. కనుక సర్వం వశీకృతం యస్మాత్, సర్వము ఆయన వశములో ఉన్న కారణంగానే ఆయనకు మరొక పేరున్నది, అదే శివ. కనుక శివ అంటే సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ఎంత చక్కటి అర్థం చెప్పారు చూడండి. శివుడు అంటే మనం శుభస్వరూపుడు, మంగళకారకుడు అని చెవిలో జోరీగలాగా మీకు చాలా మంది నేను అర్థాలు చెప్పాను ఇప్పటికి. కానీ ఈ అర్థం చూడండి ఏం చెప్తున్నాడు. శివశబ్దానికి మరొక అర్థం, సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. సర్వము తన వశములో ఉంచుకున్న కారణంగా ఆయనకి శివ అని పేరు వచ్చింది. కనుక శివ అంటే వశీకృత జగత్ అనమాట. సర్వ జగత్తుని వశము చేసుకున్నవాడు. శివశబ్దానికి మనం తిరగవేసంటే ఏమొస్తుంది? శివ 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 శి వశి. ఆ వశి సర్వము తన వశమునందు ఉంచుకున్నటువంటి వాడు అని అర్థం. అని వశకాంతం శివస్మృత అని మరొక మాట చెప్పారు. ఇచ్ఛాశక్తి స్వరూపుడు అని శివశబ్దానికి మనకు అర్థం చెప్పారు. తన ఇచ్ఛతో ఈ సర్వ జగత్తుని నిర్వహించువాడు గనక సర్వ జగత్తు వశంలో ఉంచుకున్నవాడు. ఈ మాటని మనకు చిన్న సామెతలో చెప్తారు పెద్దవాళ్ళు. శివుడి యాజ్ఞ లేనిది చీమేనా కొట్టదు అని వినుంటారు మీరు. దీని అర్థం ఏంటి? సర్వము ఆయన వశంలో ఉంది, ఇది తెలుసుకోవాలి. ఆయన వశంలో ఉండి సర్వం నడుస్తూ ఉన్నా అది తెలియక ఏదో మన నిర్వాకం అనుకుంటున్నామే, అది వచ్చింది బాధ అంతా కూడా. ఆ నిర్వాకం అనే బాధే ప్రకృత్యాధ్యష్ట బంధకం అంటే మరేంటే కాదు. ఇందులో అహంకారం అని చెప్పాం కదా, బుద్ధి అహంకారం వీటితో మిళితం చేయిస్తోంది మనల్ని. అందుకు ఇక్కడ ఏంటంటే ఆ పరమేశ్వరుడు గురించి ఇప్పుడు ఆ శివ మహిమ చెప్తున్నాడండి. సర్వజగత్తుని వశము చేసుకున్నాడు గనక శివుడు. ఆయన సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, నిస్పృహుడు. మూడు లక్షణములు ఆయనకున్నాయి. శివయేవ హి సర్వజ్ఞ పరిపూర్ణశ్చ నిస్పృహ. ఆయన సర్వము తెలిసినవాడు. ఆయన పైగా పరిపూర్ణుడు, నిస్పృహుడు. నిస్పృహుడు అంటే దేనికి అంటని వాడు అని. ఇంత ప్రకృతిని నడుపుతున్నాడే, ఆయనకి ఏదైనా అంటుతోందా అంటే ఏమంటట్లేదు. మనం ఒక్క చిన్న పని చేస్తే దాంతో చాలా అంటించుకుంటాం మనం, మామూలుగా కాదు. ఒక చిన్న పని చేసిన వాళ్లమే దాంతో అహంకారాన్ని అంటించుకుంటాం, ఫలాపేక్షను అంటించుకుంటాం, అందులో వచ్చే ప్రతి సుఖ దుఃఖాలను అంటించుకుంటాం. మరి ఇంత ప్రకృతిని నిర్వహిస్తున్న పరమాత్మ ఏవైనా అంటించుకుంటున్నాడంటే ఏమీ అంటించుకోవట్లేదు ఆయన. అది నిస్పృహ అనే మాట చెప్పారు. ఆయనకి మొత్తం షడ్గుణములతో శోభిస్తున్నాడు. ఈ షడ్గుణములు దివ్య గుణములు, ఇవి ప్రకృతితో బంధింపబడే గుణములు కావండి. ప్రకృతిని శాసించే గుణాలు మొత్తం. మనకైతే ప్రకృతిలో ఉన్న గుణములు తెలుసు, గాని ప్రకృతి అతీతమైన దివ్య గుణములు తెలియవు. కానీ పరమాత్మ దగ్గర ఉన్నవి షడ్గుణైశ్వర్యములు అన్నారే, అదేమిటో చెప్తున్నాడు. మహేశ్వరుడు అని పేరు ఇందువల్ల వచ్చిందిట. ఈ ఆరు ఉండడం చేత ఆయన్ని మహేశ్వరుడు అంటున్నాం. ఏమిటో ఆరో చెప్తున్నాడు. సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధ, స్వతంత్రత, నిత్యమలుప్త శక్తి, అనంత శక్తిశ్చ మహేశ్వరస్య ఎన్మానసైశ్వర్యమవైతి వేద. పరమాత్మకి స్వతసిద్ధంగా ఉన్న ఐశ్వర్యములు మొత్తం ఆరు. మొట్టమొదటి సర్వజ్ఞత, సర్వము తెలిసినవాడు సర్వజ్ఞుడు. కించిజ్ఞుడు జీవుడు, సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. ఒక్కడ తెలుసుకోండి, కించిజ్ఞుడు అంటే మనకి ఎన్ని తెలిసండి, త్రికాలముల గురించి తెలియదు, సర్వకాల జ్ఞానం తెలియదు, సర్వదేశ జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు, తెలియదు అంటూ ఒప్పుకోనటువంటి తెలివి మాలిన అహంకారం ఒకటి ఉంది మన దగ్గర, అది వచ్చిన బాధ. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. రెండు తృప్తి, తృప్తియే శివుడు. శివుడు నిత్యతృప్తుడు. అసంతృప్తి ఎప్పుడు ఉంటుందండి? పరిపూర్ణత లేని చోట మాత్రమే అసంతృప్తి ఉంటుంది. ఎక్కడ కొరత ఉంటుందో అక్కడ కోరుకుంటుంది. కానీ కొరత ఉన్న చోట అసంతృప్తి ఉంటుంది. పరిపూర్ణుడు నిత్యతృప్తి స్వరూపుడైనా అంతే కదా. అనాది బోధ, సజ్ఞానమే ఆయన. ఆయన జ్ఞానవంతుడు అనడానికి లేదు. జ్ఞానవంతుడు అని కానీ జ్ఞానం వేరే, ఆయన వేరే పేరు. జ్ఞానమే ఆయన. అనాది బోధ, అనాది జ్ఞానస్వరూపుడు. స్వతంత్రత, సర్వము తన యొక్క అధీనములో కలిగినటువంటి వాడు. నిత్యం అలుప్త శక్తి, ఆయన శక్తికి ఏ లోపము లేదు, ఏ లోటు లేదు. ప్రతివాడి శక్తికి కొన్ని పరిమితులుంటాయి. ఎంత గొప్ప శక్తిమంతుడండి అన్నా ఆ శక్తికి కూడా కొన్ని పరిమితులుంటాయి. కానీ ఆయనకి అపరిమితమైనటువంటి ఏ లోటు లేనటువంటి శక్తి, అది ఎప్పుడు ఉన్నది, నిత్యం. అది నిత్యం అలుప్త శక్తి. తర్వాత అనంత శక్తి, అనంతత. శివుడి దగ్గర మరొక విశేషం ఏంటంటే అనంతత. కనుక సర్వజ్ఞత, తృప్తి, జ్ఞానము, అలుప్తత, అనంతత, ఈ ఆరు కలిగినటువంటి వాడు గనక మహేశ్వరుడు అని. ఇప్పుడు మనకు కూడా తెలిసింది, అలాంటి వాడు ఆయన, ఇలాంటి వాడు నువ్వు. కనుక దీని నుంచి బయటపడాలంటే అలాంటి వాడిని పట్టుకో. అంత అత శివ ప్రసాదేనా. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత ప్రకృత్యాధ్యష్ట బంధనం నుంచి మనం విడిపడాలి. ఇది కావాలండి మోక్షం కావాలంటే, దీని నుంచి బయటపడటం. చూడండి ఎంత చక్కటి ఆర్డర్ చెప్తున్నాడు. ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే మోక్షం అంటే ఏంటో అర్థమైపోతుంది. జాగ్రత్తగా తెలుసుకుంటే అని అండర్లైన్ ఉంది అక్కడ. అంత శ్రద్ధగా వింటే మోక్షం అంటే ఏమిటో అర్థం అవుతుంది కొంతమేరకు. కనీసం పరోక్ష జ్ఞానంగానైనా తెలుస్తుంది. అత శివ ప్రసాదేనా ప్రకృత్యాది వశం భవేత్. నువ్వు ప్రకృత్యాదులు నువ్వు వశం చేసుకో. శివుడు వీటిని వశం చేసుకోవడం వల్ల శివుడయ్యాడు. వీటి చేత వశం అయిపోవడం వల్ల జీవులమైపోయాం మనం. కనుక మనం శివులం కావాలంటే ఏం కావాలి? వీటిని వశం చేసుకోవాలి. కనుక వీటికి నువ్వు లొంగిపోకుండా వీటిని నువ్వు లొంగ తీసుకో. అది ఇక్కడ నువ్వు చేసే ప్రయత్నం. కనుక ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? వాటిని లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం వేదాంత జ్ఞానాన్ని సారభూతంగా, క్లుప్తంగా, అందంగా, సూటిగా, సరళంగా ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి ఇక్కడ వ్యాసదేవుడు మనకి. ఇప్పుడు పరమాత్మ వీటిని వశం చేసుకోవడం వల్ల పరమాత్ముడు అన్నావు. మరి జీవుడు పరమాత్మతో తారాత్మ్యం చెందాలి అంటే ఏమవ్వాలి? వీడు వశం చేసుకోవాలి. వశం చేసుకోవడం సాధన చేయాలి. సాధన చేయాలంటే శివప్రసాదం కావాలి, శివానుగ్రహం కావాలి. శివానుగ్రహం ఎవరికి లభిస్తుంది? ఎవరు ప్రయత్నిస్తారో వారికి లభిస్తుంది. ప్రయత్నం లేని వాడికి ఏం లభిస్తుందండి? దారికి పోతున్న వెళ్ళి వాడు పిలిచి ఆయన ఇస్తాడు అనుగ్రహం. నువ్వేం ప్రయత్నం చేసేవని, ఆ ప్రయత్నం చేసేవాడికి తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే అందుకు శివుణ్ణి అనుగ్రహింపజేసుకోవాలంటే ఆయన తృప్తిపరచాలి కదా. ఆయన్ని నువ్వేం తృప్తిపరచగలవయ్యా అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం చికాకులు పెడుతున్నాడండి ఇక్కడ. ఆయన ఏం తృప్తిపరచగలవు? ఆయన నిస్పృహుడు. అసలు ఆయనకేం పట్టదు. దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తే తాగి అమ్మయ్య దాహం తెచ్చావు నీకేం కావాలని అడుగుతాడు. దరిద్రంగా ఉన్నవాడి దగ్గరకు రూపాయి ఇస్తే అమ్మయ్య డబ్బిచ్చావు నీకేం కావాలంటాడు. వాడి దగ్గర ఏమి లేదని ఏం కావాలని ఆయన అనుకుంటున్నాడు మీరు తృప్తిపరచగలరు? చూడండి గొప్ప కష్టం. మనం అనుకుంటాం ఏ కోరిక లేని మహానుభావులని, వాళ్ళని తృప్తిపరచడం మహాకష్టం అండి. ఒక ఆయన స్పష్టంగా అంటున్నాడు, అలా వేద పండితుడికి పెద్ద ఆశపోతండి అన్నట్టు ఒక ఆయన వెళ్ళి, అయితే నీ అదృష్టం అయ్యా అన్నట్టండి ఆయన. చూడండి చాలా గొప్ప విశేషం, ఆయన ఆశపోతావుడే నీ అదృష్టం, ఎందుకంటే ఆయన ఆశ నువ్వు తీర్చగలవు, తీర్చడం వల్ల ఒక వేద పండితుడు తృప్తి పడ్డాడు, తృప్తి పడితే దానివల్ల నీకు పుణ్యం కదా అన్నట్టు. ఎంత గొప్ప మాట చూశారు, ఇది అంత లోతైన మాట. అతనికి ఆశ ఉండడం అతనికి మంచిదా లేదో వదిలే, నీకు పనికొచ్చింది. అతను 10 రూపాయలు ఇస్తే సంతోషిస్తాడు వేద పండితుడు అంటే నువ్వు అదృష్టవంతుడికి. అదే ఒక యోగి ఉన్నాడు రమణ మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు పట్టుబట్టలు ఇచ్చి తృప్తిపరచగలరా చెప్పండి, ఏమిస్తారు ఆయనకి చెప్పండి. కనుక యోగిని తృప్తిపరచడం మహాకష్టమే. మరి ఎవరిని సేవించడం వల్ల వాళ్ళు యోగులయ్యారో ఆ యోగీశ్వరేశ్వరుణ్ణి ఎలా తృప్తిపరచగలరో ఆలోచించండి. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్పాడు, నిస్పృహస్య స పూర్ణస్య, నిస్పృహుడైన పరిపాత్మని నువ్వు పూజ చేస్తే సంతోషిస్తాడని ఎలా చెప్తావు? ఆయన సంతోషించడం కాదు, ఆయన్ను ఉద్దేశించి నువ్వు చేసే పూజ ఉందే, ఆ పూజ కొంతమంది పాపం పూజలన్నీ చేసి చివరికి దబాయిస్తారండి, ఇంత చేశాను కదా అని. అలాంటి వాళ్ళకి తెలుసుకోవాలి, ఎందుకంటే శివుణ్ణి ఉద్దేశించి చేసిన కర్మ చైతన్యం, అది జడం కాదు. అదేం చేస్తుంది వాడిని? తిరిగి అనుగ్రహించగలుగుతుంది. కనుక చేసిన శివుణ్ణి ఉద్దేశించి చేసిన కర్మయే వీడిని క్రమంగా కర్మబంధం నుంచి విడదీస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, కర్మతో బంధింపబడడం చేత కదా ప్రకృత్యాధ్యష్టబంధంతో విముడిపోయాడు. కనుక కర్మబంధం ఒక్కడు తెంచుకుంటే ప్రకృత్యాధ్యష్టబంధం కూడా తెగుతుంది. కర్మ వల్లే కదా విడిది లింక్ ఏర్పడింది. అందుకు నువ్వు చేసే కర్మ ఏమైపోవాలి? శివార్పిత కర్మ అవ్వాలి. అది ఇక్కడ పరిష్కారం ఎలా తెస్తున్నాడో చూడండి. కనుక ఈశ్వరార్పణమైన కర్మ నిన్ను బంధించదు, ఇది గొప్పగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరార్పణంగా నువ్వు కర్మ చేయడం మొదలు పెట్టాక హఠాత్తుగా కర్మబంధం నుంచి మోచనం జరుగుతుందా? అంత తేలిక కాదండి. ఎంత కట్టుకోవడానికి ఎంత పట్టిందో విప్పుకోవడానికి అంత పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి.